నేను ఒక 5 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదట 22వ వచనం మీద మనం ఏం స్టడీ చేసామంటే, అక్కడ ఆయన ప్రభు ఎందుకు బలవంతం చేశారు అన్నది ఇక్కడ మనకి పూర్తి వివరణ లేదని, ఇదే వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. అందులో 6:15లో ఆయన రాజుగా చేయలేని అక్కడున్న ప్రజలు చూడడం వలన ప్రభు అక్కడి నుంచి వారిని బలవంతంగా పంపించేసి శిష్యుల్ని వెళ్లమని చెప్పి ఆయన కొండకు వెళ్లడం అన్న ఉద్దేశంలో, ఆయన రాజుగా చేయబడాలనేది ఆయన ఉద్దేశం కాదు, అలా శిష్యులను కూడా ఆ విధానంలో తీసుకుని వెళ్లాలని ఆయన ఉద్దేశం కాదు అనేది అక్కడ మనం డిస్కస్ చేశాము. 23వ వచనంలో వ్యక్తిగత ప్రార్థన అంటే ఏకాంత ప్రార్థన ప్రభు చేస్తున్నారు కదా, అక్కడ మనం ఏమైనా ఆలోచించాలా అన్న ప్రశ్న మీద, అంటే మనం ఖచ్చితంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. శ్రమలను ఎదుర్కోవడానికి వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. శక్తి పొందుకోవడానికి ప్రార్థన అనేది మనకు అవసరం. విశ్వాసులకు ప్రార్థన అనేది చాలా అవసరం, అది ఒక భాగం కూడా అని చెప్తూ చివరగా ప్రభు మనకు మాదిరి చేసి చూపించారు కాబట్టి మనం కూడా వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి అన్నది డిస్కస్ చేశాము. మనకి ఎస్ఎఫ్జే నాయకులు డైరీలో కూడా ఆ విషయాన్ని కూడా మనకు పొందుపరుచున్నారనేది మనం డిస్కషన్ లో మనం చర్చించాము. తర్వాత 24వ వచనం నుంచి అరలో కొట్టబడడం, గాలికి కదలడం, అటు ఇటు కదలడం అన్నది ప్రశ్న లేవనెత్తారు. అక్కడ వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అనేది మనకి క్లారిటీగా ఉంది. దాంతోపాటు ఇంకొక ప్రశ్న కూడా అక్కడ ఏంటంటే, ఏసయ్య కదా శిష్యుల్ని పంపించింది వెళ్ళమని, గాలి అలలు ఇట్లాంటివి ఎదురవడం, ఇట్లా శ్రమలు రావడం ప్రభు చిత్తంతోనే కదా వారు వెళ్తున్నారు, ఇలాంటిది రావడం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న దాంట్లో ఇంకొకటి, ఒక పక్క ప్రభు కొండ మీద ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇట్లా ఎదురవడం అది ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది ఆ డిస్కషన్ లో భాగంగా, శిష్యుల్ని విశ్వాసంలో బలపరచాలని వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ లో టెస్టింగ్ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి వాటిని ప్రభు అనుమతించారు అన్నది కూడా మనం డిస్కస్ చేయగలిగాము. తర్వాత 25వ వచనంలో 4వ జామ్, 4వ జాము అంటే ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలన్న దాని మీద, జాము అన్నది సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు మొదటి జాముగా, 9 నుంచి 12 గంటల వరకు రెండవ జాముగా, 12 గంటల నుంచి 3 గంటల వరకు 3వ జాముగా, 3 నుంచి 6 వరకు 4వ జాముగా, బహుశా 3 నుంచి 6 మధ్యన ఆయన వచ్చిండొచ్చు. ఆ సమయాన్ని 4వ జాముగా యూదులు కూడా కొలమానంగా తీసుకుంటున్నారు అనేది డిస్కస్ చేయగలిగినాము. 26వ వచనం నుంచి మనం ఏం చూసామంటే, భూతములు భూతమని అనుకున్నారు కదా, అది ఎట్లా అన్న దాని మీద డిస్కస్ చేసిన భాగంలో, వారికి భయం ఉంది విశ్వాసం లేకపోవడం వల్ల అట్లా అనుకుంటున్నారు శిష్యులు అన్నది డిస్కస్ చేస్తూ, మనుషులైతే అలా నడవలేరు, 28వ వచనంలో అయితే ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు భయపడుతున్నారు అనేది కూడా మనం ఆలోచించగలిగినాము. తర్వాత జూయిష్ మిథాలజీలో దెయ్యాలు నడుస్తాయి, ఇట్లా ఆత్మలు ఉంటాయి అన్నది వాళ్ళ నమ్మకం, బహుశా ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ప్రభువును గుర్తించకుండా భయంతో అవిశ్వాసంతో అట్లా మాట్లాడుతున్నది మనం డిస్కస్ చేయగలిగినాం. ఆ తర్వాత ఇది డివైన్ క్లైమింగ్ కూడా అనేది మనం చూసాం, అంటే దేవుడు ఆయన దైవత్వాన్ని కూడా చూపించారని, యోగు 9:7లో కేవలం దేవుడు మాత్రమే జల తరంగముల మీద సముద్రముల నడవగలిగిన దేవుడు అనేసి, కాబట్టి అక్కడ దేవుడు ఆయన దైవత్వాన్ని చూపిస్తున్నారనేది కూడా మనం చూడగలిగినాము. 28వ వచనంలో ప్రభు నీవే అయితే నేను కూడా నడిచొస్తానని పేతురు సందేహంతో అడిగాడా లేకపోతే నిశ్చయత కోసం అడిగాడా అన్నది ఆ డిస్కస్ లో భాగంగా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యుద్ధకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయన కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాడు, కానీ ఆయన సందేహంతో కాదు, పేతురు ప్రభు అనేసి క్లారిటీగా ఉన్నాడు అనేది మనం డిస్కస్ చేయగలిగినాం. చివరిలో ఒక ఆమె మేడం గారు, నేనే అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి అన్నది ఒక ప్రశ్న కూడా లేవనెత్తున్నారు. నిన్న సమయం లేదు కాబట్టి మనం డిస్కస్ చేయలేదు. ఒకవేళ సార్కి ఆ ప్రశ్న తీసుకోవాలంటే మనకి డిస్కస్ లోకి తీసుకుని వస్తారు. ఇది నిన్నటి దినాన వరకు జరిగినటువంటి మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానం. ఈ రోజు 29 నుంచి 36 వరకు మనం ధ్యానం కలిగి ఉన్నాము. స్టడీ టీమ్ వారు కాకుండా మిగిలిన పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను, మీ ప్రశ్నలు కూడా మీరు తెలియజేయచ్చు. ఇంతవరకు సహాయం చేసిన దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమయాన్ని తిరిగి అధ్యక్షులు దైవ సేవకులు మహేష్ సార్ కి అప్పగిస్తున్నాను. ఓవర్ టు మహేష్ సార్. వందనాలు సార్.
సామ్యూయల్ వందనాలు. నా వాయిస్ వస్తుందా?
వెరీ క్లియర్ సార్.
థ్యాంక్ యూ. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా చక్కగా నిన్నటి దిన బైబిల్ స్టడీ నడిపించాడు సామ్యూయల్. ఈ రోజు కూడా బైబిల్ స్టడీ రివ్యూ చేశారు. ఎన్నో వచ్చిన వరకు డిస్కషన్ అయినట్టు సామ్యూయల్.
సార్ 28 వరకు అయింది సార్. 29 నుంచి 36 ఈరోజు.
29 వరకు అయ్యిందా?
28 వరకు అయింది సార్.
28 వరకు అయింది.
అవును సార్.
ఓకే, ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవ, దైవం రక్షక, సర్వాధికారి, మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినం 13వ తేదీని బట్టి మీకు వందనాలు. జీవం కలిగిన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నిజముగా ప్రభు, మేము ఆరాధించడానికి మీరు ఎంత శక్తిమంతుడో ఎరగడానికి, వచనం వెంబడి వచనం ధ్యానించడానికి, డిస్కస్ చేయడానికి, లోతైన అవగాహనలోకి నడిపించబడడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్ట సమయాన్ని బట్టి, గురు బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు. నిన్నటి దిన ముందు మీరు అనేక విషయాలు సహాయం చేశారు. ఈరోజు 14వ అధ్యాయాన్ని ముగించుకొని 15వ అధ్యాయంలోకి వెళ్తూ ఉన్నా, మీరు ప్రభువా కేవలం ధ్యానించి ఆనందించేవారుగా కాకుండా ఆచరించడానికి వాక్య సత్యాన్ని బట్టి ఆరాధించడానికి మా అందరికీ సహాయం చేయండి. ఉదయాన్నే నీ పాదాలను ఆశ్రయించిన వీళ్ళందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా బైబిల్ స్టడీ టీం ఉదయభవన్ సీఏ గారిని బలపరచండి. దేవా మీకు వందనాలు. స్వర్ణ మార్త గారిని మీరు బలపరచండి. రాజేష్ బ్రదర్ మీరు బలపరచండి. బియోలా సిస్టర్ మీరు బలపరచండి. సువార్తమ్మని మీరు బలపరచండి. ప్రకాశ్ బ్రదర్ని బట్టి, సుభాషిని సిస్టర్ని బట్టి, హిమాలయాన్ని బట్టి, జాన్సీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మెడికల్ సహవాసాలు మీరు కట్టారు, మీకు వందనాలు. నాయకులు నియమించారు, మీకు వందనాలు. మెడికల్ కోఆర్డినేటర్స్ గా పరిచయం చేస్తున్న ప్రియులు బలపడి ఇంకా చక్కగా వారి టీములను, వారి సహవాసం నడిపించడానికి ప్రభా మీరు వీరందరినీ మీరు బలపరచండి. స్టడీ టీమ్ గా, స్టడీ లీడర్ గా ఉన్న సామ్యను కూడా మీరు బలపరచండి. ఈరోజు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన సమయం ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. సాయంకాలం ఐక్య ఆరాధన జీవనకరంగా మీరు మార్చండి. మహిమ తెచ్చుకోండి, మేలు చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్టడీ టీం సభ్యులుగా ఉన్న 9 మందికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. పార్టిసిపెంట్స్ తప్పకుండా మీరు పాల్గొనాలని మనం చేస్తున్నాను. అట్లాగే చక్కగా రివ్యూ చేసిన స్టడీ లీడర్ స్టామియల్ కూడా వందనాలు తెలియజేస్తున్నా. మనం నిన్నటి దిన ముందు 28వ వచనం వరకు డిస్కషన్ కంప్లీట్ చేసుకున్నాం. 28వ వచనం, 29, 2 కూడా సువార్తమ్మ గారి వాక్య భాగాలు. ఒకసారి ఏమైనా 22వ వచనం ఉదయబాబు సిఏ గారు, స్వర్ణ సిస్టర్, రాజేష్ బ్రదర్, బ్యూలా సిస్టర్ ఏమైనా మీ పోర్షన్ లో మళ్ళా మీరు ధ్యానం చేసి ఏమైనా యాడ్ చేసే విషయాలు, క్లారిఫై చేసే విషయాలు, ప్రస్తావించే విషయాలు ఉంటే మీరు మాట్లాడచ్చు. మీకేమి మాట్లాడేది ఏమి లేకపోతే, క్లారిటీ ఉంటే మేము ముందు డిస్కషన్ కు వెళ్తాం. ఈరోజు 14వ అధ్యాయాన్ని కూడా కంప్లీట్ చేయాలి మనం. మన పర్సనల్ డిస్కషన్ తో పాటు ఓవరాల్ గా 14వ అధ్యాయం మీద కూడా మనం సెక్షన్స్ మాట్లాడుకుంటాం. దానికోసం సిద్ధపడదాం. ఏమైనా ఉదయభావ సిఏ గారు, స్వర్ణ సిస్టర్ రాజేష్, బియుల, మీరు మాట్లాడేది ఏమన్నా ఉందమ్మా? ఒకసారి రెస్పాండ్ అవుతారా నలుగురు?
ఏం లేదు సార్, ఏం లేదు సార్, కంటిన్యూ సార్.
ఓకే రైట్. తర్వాత సువార్త అమ్మ గారు 28-29 వచనాల్లో మేము నిర్మ డిస్కస్ చేసాం. మీకేమైనా మాట్లాడే ఉన్నాయమ్మా? మీరు క్లారిటీతో ఉంటే మిగతా వాళ్ళు మాట్లాడతారు. 28-29 వచనాలు.
లేదయ్యా, 28 అయిందయ్యా. 28లో నీవే అయితే అన్నమాట. నాకు డౌట్ గా ఉంటే తర్వాత చెప్పారు వీళ్ళు, కన్ఫర్మ్ చేసుకోవటం కోసం అడిగాడని, పేతురు గారు అడిగారని కన్ఫర్మ్.
ఓకే రైట్ అమ్మ. 28-29 వచ్చినాలో ఏమైనా మీకు డౌట్లు ఉన్నా, మీరు ఏదైనా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయొచ్చు, స్టడీ టీమ్ యాడ్ చేయొచ్చు, పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. మీరు ఏమన్నా ప్రశ్నలున్నా, మీరేమన్నా స్టేట్మెంట్స్ ఇచ్చేతున్నా చాట్ బాక్స్ లో మీరు మాట్లాడవచ్చు. ఏమీ లేదు అని భావించి ముందుకెళ్తా ఉన్నాను. 30-31 వచ్చినాలు, ప్రకాష్, ఎన్టీఆర్ మెడికల్ కోఆర్డినేటర్, మీ వాక్య భాగాల్లో మీరు మాట్లాడేవి ఏమన్నా ఉన్నాయా బ్రదర్?
సార్ వందనాలు సార్. ఒక్కట సబ్మిషన్ సార్. 28లో ఆయన నిన్న డిస్కస్ చేసింది కన్ఫర్మేషన్ లేకపోతే డౌట్ అన్నారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవు ఇవ్వమని, అంటే ఆర్డర్ కోసం ఆయన అడుగుతున్నాడు అనిపించింది సార్. కన్ఫర్మేషన్ లో ఉన్నాడు ఆయన, పర్మిషన్ అడుగుతున్నాడు అన్నది నాకు అనిపించింది.
బాగుంది ఆలోచన. తర్వాత 30-31 వచ్చినాను, ప్రకాష్, మెడికల్ కోఆర్డినేటర్, ఎన్టీఆర్ జిల్లా, మీ వాక్య భాగంలో మాట్లాడేది ఏమన్నా ఉందా?
సార్ ప్రైజ్ సార్
ప్రైజ్ అండి సార్.
యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సన్నివేశంలో మనం ఒకసారి చూసుకుంటే, దూరం మీద వస్తున్నప్పుడు వీరందరూ భయపడి భూతం అనుకుని భయపడ్డారు. అందరూ పేతురుతో సహా శిష్యులందరూ కూడా భయపడ్డారు. ఆయన కన్ఫర్మేషన్ చేశారు.
ఒక మాట, మీకేం అర్థమైందని అడగట్లేదు. ఏమైనా చెప్పేదంటే, ఏమైనా డౌట్లు ఉన్నా మీరు మాట్లాడవచ్చు. మీ డౌట్లకు మీరు సమాధానాలు వెతుక్కున్నా వాటిని చెప్పొచ్చు. వ్యాఖ్యానం అక్కర్లా, ఆ వాక్యాల యొక్క వివరణ అక్కర్లా. క్లారిఫికేషన్స్ ఏమన్నా ఉంటే, ప్రశ్నలు సమయం, ఏమైనా ప్రశ్నలున్నా లేదా ప్రశ్నలకు మీరు సమాధానాలు వెతుక్కున్నా అవి మాత్రమే మాట్లాడాలి. ప్రకాష్ బ్రదర్
సార్, సార్ ఓకే
సార్. చెప్పండి.
గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు పేతురు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు మునిగిపోతున్నప్పుడు భయంతో. మరి పేతురు యేసుప్రభు వారిని చక్కగా అడిగాడు, ఖచ్చితంగా అడిగాడు, తనకు అవసరమైంది అడిగాడు. తర్వాత వెంటనే యేసుక్రీస్తు వారు చెయ్యి చాపి అతను పట్టుకుని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతూ అని అతనితో అన్నారు. అంటే విశ్వాసం ఉంది కానీ సరైన విశ్వాసం లేదు, ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం లేదు అని నేను గ్రహించుకున్నాను సార్. నాకు అర్థమైంది.
ఓకే, మీకేమర్థమైంది అన్నది ప్రశ్న కాదు. దయచేసి కొంచెం మీరు మౌళ్ళు అవ్వాలి. నేను మళ్ళా మిమ్మల్ని మధ్యలో ఆపి కూడా చెప్పాను, ఏమన్నా ప్రశ్నలు సమయం, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా సార్, నాకేం ప్రశ్నలు లేవు అని అంటే మిగతా వాళ్ళ ప్రశ్నలు ఏమన్నా ఉంటే మాట్లాడతారు. ఏమర్థమైంది వివరించండి అని అడగట్లా. రైట్, ఆయన క్లారిటీతో ఉన్నారండి ప్రకాష్ బ్రదర్. 30-31 వచ్చినాలో మీరేమైనా క్లారిఫికేషన్ కావాలంటే కోరితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి సార్, అడగండి అడగండి క్వశ్చన్ సార్. కొంచెం నన్ను భరించారు.
అలాగే
తక్కువ త్వరగా వెళ్ళాలి కాబట్టి కొంచెం మీరు సహకరించండి, త్వరగానే చెప్పింది చేస్తామంటే చెప్పండి.
అలాగే సార్, పేతురు మునిగిపోసాగాడు. అయితే పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని గాలిని చూసి మునిగిపోసాగాడు అని చూస్తున్నాం సార్. ఇందులో క్వశ్చన్ లో 30-31 యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసినట్లయితే పేతురు మునిగిపోయేవాడేనా కాదా అనే క్వశ్చన్ సార్. అయితే అతనికి మరి సరైన విశ్వాసం ఉందా లేదా. ఇక్కడ ప్రభువా నీవే అయితే అన్నాడు కదా సార్, 28 ప్రభువా నీవే అయితే అన్నాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు. తర్వాత ఆయన వైపు చూసి మరి నీలమే నడవడానికి ముందుకొచ్చాడు, ధైర్యంగా ముందుకొచ్చాడు. కానీ తర్వాత మళ్ళీ గాలిని చూసినట్లుగా చూస్తున్నాం. అంటే పేతురు నీల మీద స్టెప్ వేసినప్పుడు, మొట్టమొదటి కాలు పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూశాడు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత మరి ఆయన దగ్గరకు వచ్చే ముందుగా మరి భయపడుతూ వచ్చాడు, భయపడి గాలిని చూసి భయపడ్డాడు. అంటే దేవుని వైపు ఉన్న దృష్టి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఉన్న దృష్టి, అప్పటి వరకు ఉన్న దృష్టి మరలపోయింది. అంటే పక్కకి వెళ్ళిపోయి గాలి వైపు చూశాడు, యేసు వైపు చూడకుండా గాలి వైపు చూశాడు అని నాకు అనుకుంటున్నా సార్. తర్వాత ప్రభువా నీవే అయితే నన్ను ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. కరెక్ట్ గా ఆయన్నే వేడుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటివరకు నడిచి వచ్చావు కదా, ఎందుకు నా దగ్గరకు వచ్చేంత వరకు మరి ఎందుకు అల్పవిశ్వాసంగా ఉన్నావు, ఎందుకు సందేహపడ్డావు, పరిపూర్ణ విశ్వాసం నీకు ఎందుకు లేదు అని
ఒకసారి మీరు నా స్క్రీన్ కనిపిస్తా ఉంటే, ప్రకాష్ బ్రదర్ నా స్క్రీన్ కనిపిస్తా ఉంటే మేము చాదస్తం కొద్ది గైడ్ లైన్ చదువుతా ఉన్నాం. 6 ఒకసారి చదువుతారా మీరు నా స్క్రీన్ మీద గైడ్ లైన్స్? 6 ఒకసారి చదువుతారా?
చర్చలో స్టడీ టీమ్ సభ్యులు నేరుగా ఒక్క మాటలో లేదా 2 సమాధానాలు అభిప్రాయాలను పంచుకోవాలి. స్టడీ లీడర్ అడిగితేనే వివరణ ఇవ్వాలి.
ఏమన్నా మీకు అర్థమైందా పాయింట్? ఏది మాట్లాడినా నేరుగా స్పష్టంగా అర్థమయ్యేలాగా ఆవిడ నా ప్రశ్న ఇది అని అడగాలి, లేకపోతే నా అభిప్రాయం ఇది అని చెప్పాలి. దాన్ని మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే ఇంటికాడ చేసుకోవాలి, ముందు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి మీరు తడుముకుని ఎక్సర్సైజ్ చేసి పెద్దగా చెప్పేదంటే టైం అవుతుంది, మన పోర్షన్ కంప్లీట్ చేయలేం. మేజర్ గా మీకు ఇందులో చేసేది ఏంటంటే ఈ క్లారిటీ, మీరు ఇలాగే మీ జిల్లాలో స్టడీ టీమ్ బైబిల్ స్టడీ నడిపించాలి, అప్పుడు వినేవాళ్ళకి కూడా అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బోరు కొట్టకుండా ఉంటుంది. అందుకోసం కొంచెం గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. మీరు ఏం అడగాలనుకుంటున్నారో సూట్ గా ఒక్క మాటలు అడగండి. మీరు అడిగింది నాకు అర్థమైంది ఏంటంటే పేతురు అల్ప విశ్వాసియ, పేతురు యేసు వైపు చూసుంటే మునిగిపోయేవాడు కాదు కదా, అంతేనా ప్రశ్నలు?
అవును సార్, అవును సార్.
మీరు అక్కడ ఆగిపోండి, ఇంకా ఎక్స్ప్లెనేషన్ వెళ్ళొద్దు, మీ ప్రశ్న అర్థమే. ఎవరైనా ప్రకాష్ బ్రదర్ హెల్ప్ చేస్తారా? ఆయన అంటున్నారు ఇక్కడ గాలిని చూచి అని మాట ఉంది కాబట్టి గాలిని చూడకుండా ఉంటే మునిగిపోయేవాడు కాదు అని అంటాడు ఆయన. ఆయన అభిప్రాయం మీద మీరు సమర్థించవచ్చు, యేసును చూసుంటే మునిగిపోయేవాడు కాదు అని అభిప్రాయం మీద ఒక్కరు మాట్లాడితే చాలు, అది అర్థం కాని ప్రశ్న ఏం కాదు. అయినా ఆయన అడిగారు కాబట్టి క్లారిఫై చేయాలి కాబట్టి ఒకరు మాట్లాడినా చాలు. మాట్లాడతారా స్టడీ టీమ్? స్టడీ టీమ్ అందరు అన్మ్యూట్ చేశారా? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు మీట్ అని మీ టీమ్ అని?
సార్ అందరు నేను అన్మ్యూట్ చేశాను సార్.
ఈ విజయ్ ఇమానియల్ కక్షప బాధ్యత ఆ స్టడీ టీమ్ ఇన్ఛార్జ్ చేంజ్ చేస్తాడు ఆయన, వాళ్ళు మీట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకున్న బాధ్యత ఆయనది.
అలాగే సార్, అలాగే సార్, అందరా
నువ్వు చూసుకోవాలి ఎవరెవరు ఉన్నారో పేర్లు, ఏ పేరు మీద ఉన్నారో మాకు తెలియదు. రైట్, ఈ పాయింట్ మీద మాట్లాడతారా? ఆయన అడిగిన ప్రశ్నకి ఏమైనా క్లారిటీ ఇస్తారా? మాట్లాడండి, బ్యూరో సిస్టమ్ మాట్లాడండి.
సార్ ప్రెజరాడు సార్. సార్ ఇక్కడ పేదరి గారి యొక్క అల్ప విశ్వాసం అనే కాకుండా సార్ అది మానవుడిగా మానవ స్వభావం కూడా అలాంటిదే సార్. ఏదైనా పెద్ద విషయాలు, ఏదైనా గొప్ప విషయాలు సాధించాలనుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలు తప్పులు జరుగుతూ ఉంటాయి సారు. ఇక్కడ అలాగే పేతురు గారు దేవుణ్ణి కలవడం కోసము వెళ్తుండగా దారిలో గాలిని చూసి తను భయపడ్డారని అనుకుంటున్నాను.
ప్రశ్న ఏంటంటమ్మా, గాలిని చూశాడు కాబట్టి మునిగిపోసాగాడు, ఏసయని చూస్తుంటే మునిగిపోకుండా ఉండేవాడు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరేమంటారు? ఏకీభవిస్తున్నావు, విభేదిస్తున్నావు, ఏకీభవించినా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నావు, అట్లా మాట్లాడచ్చు మీరు. బిలా సిస్టర్,
చూస్తుంటే మునిగిపోకుండా ఉండేవాడు సార్
అని ఏకీభవిస్తున్నారు. బాగుంది, ఆ పాయింట్ అర్థమయ్యేదే. బాగుంది. ఉదయ భాస్కర్ గారు, రాజేష్ బ్రదర్ అన్మ్యూట్ అయ్యారు, రెస్పాండ్ అవుతారా?
ప్రజలాడన్నా, విశ్వాసంతో దేశ వైపు చూసి విశ్వాసంతో నడవచ్చు అన్నా, కానీ గాలిని చూసి పడిపోయారన్నారు. ఆ గాలి కనిపించిందా అని నాకు కొంచెం డౌట్ సార్. దాని మీద కొంచెం వివరణ ఇవ్వండి సార్.
గాలి కనిపిస్తుందా? కొంచెం నేనేమంటానంటే, కామన్ సెన్స్ దాటి ప్రశ్న అడగొద్దు. మనకు కామన్ సెన్స్ ఉంది, మనకు మినిమం నాలెడ్జ్ ఉంది. మనం అందరం కలిసి ఏదైతే నిజంగా సందేహాలు ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకుని ట్రై చేద్దాం. కానీ మరీ గాలి కనిపించిందా అన్నమాట చాలా సిల్లీగా అనిపించింది ఆ ప్రశ్న కూడా. అది అడగడం ద్వారా అడిగిన మీరు మరి ఇది కూడా తెలియదా అని అనుకుంటారు. అట్లా కాకుండా మీరు కొంచెం మీ కామన్ సెన్స్ దాటి అడగొద్దు ప్రశ్నలు. సో గాలిని చూసి మునిగిపోసాగాడు, ఏసైని చూసింటే మునిగిపోయేవాడు కాదు, అది దాని మీద ఏకీభవించారు. పేతురు అల్పవిశ్వాసి అన్న మాట దగ్గర సోదరి మానవ స్వభావం అయినే కాదు అని అన్నారు. మానవ స్వభావం అందరూ అలాగే ఉంటారా కాదా అన్నది ప్రశ్న కాదు. మేబీ ఆ పాయింట్ కూడా బాగుంది, అందరూ అదే బలహీనులు, అందరూ అల్పవిశ్వాసులమే అన్న మాట కూడా బాగుంది. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? ప్రకాశ్ రోజు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏమైనా మాట్లాడతారా? స్వర్ణ సిస్టర్,
గాలిని చూసి భయపడిపోవడము అనేది, గాలి అలలు అక్కడ రావడము, అంత కాన్సన్ట్రేషన్ అంతా అలల మీద పెట్టారే గాని ఆయన పేతురు గారు యేసుప్రభు వారి పైన దృష్టి పెట్టలేకపోయారండి. అంతేకాకుండా ఆ మానవ స్వభావం, నేనైనా గాని ఎక్కువగా అలల్ని చూసినప్పుడు ఎవరైనా గాని నేనే అయితే భయపడిపోయి ఉంటానండి. ఆ పరిస్థితిలో రక్షించమని కేకలు వేయడం అనేది సహజమని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అది అలలు, అవి మామూలు విషయం కాదు కదండి. నీళ్ళల్లో అంటేనే కొన్ని భయం అనేది ఉంటది మన సముద్రంలోనికి దిగినప్పుడు అని నేను అనుకుంటున్నాను.
అక్కడ 30 వచనం దగ్గర గాలి అలలు అని అనొచ్చని అంటారు. గాలిని చూసి గాలి తుఫాను చూసి అనొచ్చు. బాగుందమ్మా మీ ఆలోచన. ఏమైనా ప్రకాష్ బ్రదర్ మీకు ఏమైనా సమాధానం వచ్చిందా? మీ ప్రశ్న మీద రెస్పాండ్ అయ్యారు.
సార్ ఓకే సార్,
థ్యాంక్ యూ, ఓకే అన్నారు. నేను ఇక్కడ స్టడీ టీమ్ సభ్యుల్ని సాధారణంగా నా చిన్నప్పటి నుంచి కూడా ఈ పారాగ్రాఫ్ చదువుతా ఉన్నప్పుడు ఏ వినేవారు అంటే, ఈ గాలి తుఫాన్ ఏమో శ్రమలతో పోల్చారు, సముద్రాన్నేమో జీవితంతో పోల్చారు, ఈ ధోనినేమో మన జీవితంతో, సముద్రాన్నేమో లోకంతో పోల్చారు, ధోనినేమో మన జీవితంతో పోల్చి పాటలు కూడా రాసేశారు. నడిపించు నానావా అనే పాట కూడా రాసేశారు. మనం అట్లా తీసుకొచ్చి అంటారా ఈ ప్యాసేజ్ని మన జీవితానికి అన్వయించుకొని వీటి అలాగే తీసుకొచ్చారు మీరు అంటారా? దాన్ని మీరు ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ మీరు మాట్లాడటా కొంచెం వాక్యాలను ఏమైనా ఆధారం చేసినా, లేకపోతే వాక్యాన్ని ఆధారం చేయలేకపోయినా మీరు క్లారిటీతో మాట్లాడడం బాగుంటుంది. ఉదయ్ మాట్లాడచ్చు
అన్న. సముద్రాన్ని జీవితంతో
అంటే ఈ స్టడీ ట్రైనింగ్ టీమ్ వాళ్ళు మాట్లాడకుండా ఈ మెడికల్ కోఆర్డినేటర్ మాట్లాడిపిస్తే బెటర్. టైం అయిపోతుంది, వాళ్ళు మాట్లాడేది ఏమి లేదు, వాళ్ళు మాట్లాడిద్దాం. ఈ స్టడీ ట్రైనింగ్ టీం కాకుండా స్టడీ టీం వారు, మెడికల్ కోఆర్డినేటర్స్, నా ప్రశ్న మీద ఏమైనా స్పందిస్తారా? తప్పకుండా
పోల్చుకోవచ్చు అయ్యా, దాన్ని మనం ఆ విధంగా అన్వయించుకోవచ్చు. ఒక పాట కూడా ఉంటది, భక్తులు ఆరాస్ మరి స్తుతించేదమని, బాధలలో శ్రమలలో ఇబ్బందుల్లో మాకు తోడుగా ఉండి నడిపించావయ్యా అని చెప్పి ఒక పాట కూడా ఉంటది అయ్యా సీయోను గీతాల్లో. తప్పకుండా తప్పకుండా జీవితానికి
పాఠం చూసి గాలి తుఫాన్లు అన్నదాన్ని జీవితంలో ఆటపోట్లతో మాట్లాడారు. ఆ నావనేమో జీవితంతో పోల్చి మాట్లాడారు. అట్లాగే ఏమైనా మనం తీసుకోవడానికి అంటే పోలికకి ఏమైనా లాజిక్ ఉండాలి. అట్లా నీకేమైనా అనిపించిందా, లాజిక్ ఏమైనా కనిపించిందని అడుగుతున్నా. మీకేమైనా అట్లాగా మిగతా చోట ఎక్కడైనా ఆ లాజిక్ ఏమైనా కనిపించింది, అలా మనం పోల్చుకోవచ్చా? ఏం మాట్లాడరా?
ప్రైజ్లాడ్ సార్.
ప్రైజ్లాడ్ అమ్మా స్వర్ణ గారు.
గాలిని పోల్చుకున్నప్పుడు గానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ధోనే గాని అవన్నీ మనం పోల్చుకుంటే మన జీవితానికి సరిపోల్చుకోవచ్చండి. ఎన్నో ఆటుపోట్లతోటి మన జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు అలాంటి గాలి వంటి ఆటుపోట్ల ద్వారా మనము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆందోళనకు భయానికి కూడా గురి అయిపోవడం, టెన్షన్స్ తో చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా, అది గాలిని బట్టి గాని రక్షించమని మనం కూడా మన ప్రార్థనలు అన్నదిన ప్రార్థనలో ప్రతిదినం కూడా చేస్తూ ఉంటాం. దేవా ఈ సమస్యను అన్నీ తొలగించు, లేకపోతే ఈ సమస్యలు రాకుండా చూడు అని మనం ప్రార్థన చేస్తామండి అని నేను అనుకుంటున్నానండి. రక్షించమండం కేకలు వేశాడు అక్కడ పేతురు గారు అంటే నిజమేనండి. మనకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా మనలో మన జీవితంలో మనము ఏ విధంగా అయితే దేవుణ్ణి అడుగుతామో అక్కడ పేతురు గారు కూడా కేకలు వేయడం నాకు ఆ విధంగా అనిపిస్తుందండి.
పోల్చుకోవచ్చు అన్నారు, పోల్చుకోవచ్చు అన్న మాటని నేను ఏమైనా వాక్యం కోట్ చేయండి. అలాంటి పాటలు క్రైస్తవ సాహిత్యం ఉంది. మనం కూడా రేపు బైబిల్ స్టడీని అలా సమర్థించి వెళ్ళడానికి ఏమైనా వాక్యాలు ఏమైనా మీరు ఏమన్నా కనెక్ట్ చేయగలుగుతారా అని అడుగుతున్నాను.
చేయలేను సార్ ఇప్పుడైతే. నేను బైబిల్ స్టడీ అప్పుడు ప్రిపేర్ అయ్యి నేను వారికి సమాధానం అందించడానికి ట్రై చేస్తానండి.
ఓకే అమ్మ, ఇంకెవరైనా మాట్లాడతారా? అది రైట్, మనకేమి అట్లాగా సాధారణంగా కనిపించవు కానీ పోలికి చాలా అద్భుతంగా ఉంటది, మనం పోల్చుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటది. ఎవరైనా ఒకరు యాకోబు పత్రిక 1:6 చదివితే బాగుంటది. స్టడీ
సార్. ప్రైజ్ సార్.
అయితే
అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
మనకి అవిశ్వాసాన్ని తరంగాలతో పోల్చారు. మనం ప్రకటన గ్రంథం 16:10 జనములు సముద్రాన్ని జనాలతో పోలిస్తాడు. పీపుల్ లోకమంతటిని సముద్రాలను జనములతో పోలిస్తారు. అంతకుమించి మనకి కనిపించదు కానీ ఆ పోలిక బాగుంటది. ఓకే ముందుకెళ్దాం. మరి అట్లాంటి ఏమి లేకపోతే ఎక్కువగా మీరు దీన్ని తీసుకొని వెళ్ళి జీవితానికి శ్రమలకి ఆటుపోట్లకి నానా తంటాలకి ఎక్కువ పెట్టడానికి లేదు. మనం బైబిల్ స్టడీలో పెట్టుకున్న రూల్ ఏంటంటే ఏదైనా మీరు ఒక ఇమాజినరీ తీసుకున్నా దానికి బేస్ ఉండాలి. అట్లా బేస్ లేకపోతే అభిప్రాయమే, దాన్ని మనం వాస్తవ సత్యంగా తీసుకోలేము. ఈ తరంగాలు మన జీవితంలో ఆటుపోట్లు ఈ సముద్రం మన జీవితం ఇట్లా అనుకోవడానికి అభిప్రాయంగా చెప్తే చెప్పచ్చు, కానీ వాక్యం ద్వారా చెప్పడానికి మనకేమీ కనిపించట్లా అట్లాంటివి. దాన్ని నేను కోట్ చేస్తున్నా. సరే ముందుకెళ్దాం. తర్వాత నెక్స్ట్ 32-33 ఏమైనా మాట్లాడతారా? నెక్స్ట్ 32-33 సుభాషిణి కాకినాడ మెడికల్ కోఆర్డినేటర్ మీ వాక్యంలో మీరు మాట్లాడేవన్నా ఉన్నాయమ్మా?
ఏం లేదు సార్, ప్రశ్నలు అయితే ఏం లేదు సార్.
శామ్యూయేల్ కోట్ చేశాడు ప్రకటన 17:15 జలములు ప్రజలను జన సమూహాలను జనములను సూచించును. జలాలు ప్రజలతో పోలిక ఉంది. సముద్ర ప్రయాణంతో జీవితాన్ని పోల్చటం, ట్రైన్ ప్రయాణంతో కూడా పోల్చొచ్చు, బస్సు ప్రయాణంతో కూడా పోల్చొచ్చు, సైకిల్ ప్రయాణంతో కూడా పోల్చొచ్చు, ఎట్లాగైనా పోల్చుకోవచ్చు. కానీ ఏమన్నా వాక్యాధారం ఉందా అని అడుగుతున్నాను. అదొక్కటి మీరు కొంచెం ఉంటే దాని మీద ఎక్కువ అలా కాన్సన్ట్రేషన్ చేయండి. అట్లా లేనప్పుడు అలా కాన్సన్ట్రేషన్ చేయడం అంత బైబిల్ స్టడీది ఆత్మీయ అర్థాలు అయిపోతే అది సరైన విధానం కాదు. అమ్మా మీకేం ప్రశ్నలు లేవు కదా సుభాషిణి గారు? రైట్ అమ్మా, థ్యాంక్ యూ. 32-33 వచనాల్లో ఓకే ఏమన్నా మాట్లాడతారా? 32-33 ప్రశ్నలు ఏమైనా ఉన్నా, స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నా మీరు ఇవ్వచ్చు. సోదరి కూడా ఆలోచించగలుగుతారు, సమాధానం చెప్పగలుగుతారు.
అందరూ సార్, ఇక్కడ చిన్న ప్రశ్న సహోదరి. దోనిలో ఎక్కినప్పుడు అందరూ కూడా నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి అనే మాట ఇక్కడేనా జరిగింది? ఆ అద్భుతాన్ని చూసి వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చారా? గతంలోనే వాళ్ళు ఎప్పుడు ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించలేదా అనేది చిన్న డౌట్.
అంటే ఇంతకు ముందు శిష్యులకు దేవుడు కుమారుడు అని నిర్ధారణ కాలేదా? ముందు కూడా నిర్ధారణ అయ్యిందా అని అడుగుతున్నావా?
అవును సార్, అవును.
ఓకే, ఇమానుయేల్ ప్రశ్నకి ఏమైనా మీరు అంటే ఇంతకు ముందు అని మీరు ప్రశ్నించినప్పుడు మనం ఈ పోర్షన్ లో ఉన్నాం. ఈ పోర్షన్ మీద మీరు మాట్లాడకుండా ఇంతకు ముందు అంటే ఆ క్రోనాలజికల్ ఆర్డర్ ఎక్కడ దొరికేది మనకి? ఇది ముందా, అది ముందా, ఏది ముందు, ఎట్లా తెలిసేది? ఇమానుయేల్ నువ్వేమని అడిగితే ఇక్కడ అడిగితే అని అర్థం అవుతుంది. ఇక్కడ అడగకుండా వేరే చోటు అడిగితే ఎట్లాగా వెళ్ళేది మేము, దాన్ని ఎలా తీసుకునేది? కాబట్టి మేము తీసుకోలేము. ఇక్కడ మామూలుగా కొరువు ప్రసాదాన్ని కోట్ చేశారు. కొరువు ప్రసాదాన్ని లిల్లీ రోజు గారు ఆలోచిస్తున్నారు మొత్తానికి ప్రశ్న మీద. సంతోషం. మతే సువార్త 7:25 కోట్ చేసి ఏమంటారంటే, వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, గాలి దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇది కూడా శ్రమల్ని బాగుంది. మీ ఆలోచన, మీరు కోట్ చేసిన వాక్యం కూడా బాగుంది. సో మన విశ్వాసానికి పరీక్ష దాన్ని గాలి వరదలతో పోల్చాడు. కాబట్టి జీవితంలో వచ్చే శ్రమలు, పరీక్షలు, శోధనలు అనుకోవడానికి కురువు ప్రసాద్ అన్న మనకు సహాయం చేసి మత్తయి సువార్త 7:5 వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అన్నది పరీక్షలు మనం అలల్ని ఇట్లా పోల్చుకోవడానికి బాగుంటుంది అన్నది ఒక వాక్యాధారం. బాగుంది. లిల్లు రోజు గారు మత్తయి సువార్త 13:47 కోట్ చేశారు. పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధాలైన చేపలు పట్టిన వలను పోలి ఉంది. ఇక్కడ సముద్రాన్ని లోకంగా చూసాము. అని కూడా కోట్ చేశారు. బాగుందమ్మా, మీ మీ కోట్ చేసిన వాక్యం కూడా రెలవెంట్ గా ఉంది. సరే, ఇక్కడ ఇంకొక ప్రశ్న. ఎస్ బ్రదర్, ఎవరు అన్మ్యూట్ అయ్యారు? శామ్యా
సార్, వందనాలు సార్.
మాట్లాడు.
ఇక్కడ దేవుని కుమారుడు అంటే ఇట్లా దేవుడా, లేకపోతే జనరల్ గా మనం అనుకునేటట్లు తండ్రి పెద్దోడు, కొడుకు తక్కువడు అనేసి అట్లా అనుకో, అట్లా అనుకోవచ్చా? లేకపోతే వాళ్ళు దేవుని కుమారుడు అంటే ఈక్వల్ టు దేవుడు అని ఆయన మ్రొక్తా ఉండారా?
ఏమాలోచిస్తారో మనం చూద్దాం. సరే, ఇక్కడ మనం ఒక రకంగా ఉన్న వాక్యాన్ని బట్టి, ఆల్రెడీ మన ముందున్న పండితులు పెద్దలు రాసిన పాటలను బట్టి గాలి తుఫాన్లు పరీక్షలుగా శ్రమలుగా మనం తీసుకుందాం. ఎక్కడైనా సరే వాడను జీవితంగా లేదు కానీ మన జీవితాన్ని వాడగా తీసుకుందాం అన్నది కూడా వాక్యాలు, దగ్గరగా ఉన్న వాక్యాలు కోట్ చేశారు కాబట్టి అట్లా కూడా ఆలోచించడానికి బాగుంది. ఇప్పుడు సామ్యుయేలు ఏమంటాడంటే దేవుడు కుమారుడు అని చెప్పి, అంటే దేవుడు కుమారుడు అని చెప్పి అన్న మాట దగ్గర కుమారుడు తండ్రి వేరవుతారు కదా అని అడుగుతున్నాడు. అది రిలవెంట్ వాక్యం వస్తుంది, అక్కడ మనం డిస్కస్ చేద్దాము. తండ్రి కుమారుడు విభజన వస్తుంది అని అయ్యాము. అయినా ఆయన ఆతృతను బట్టి ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు. దేవుని కుమారుడు అంటే చిన్నదేవుడు అవుతాడు కదా, పెద్ద దేవుడు అవడు కదా, కుమారుడు తండ్రి కాలేడు కదా అని ఆయన అడుగుతున్నాడు. అదొకటి మీరు మాట్లాడచ్చు. నా ఏమన్నా మాట్లాడతారా? ఇది తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాను. అయితే నేను అడిగేది ఏంటంటే, కుమారుడు ఆయన కానీ ఆయనకు ముక్కిరి, ఆయనకు ముక్కరు, ఆయన ఆరాధించి వచ్చారు. అక్కడ మాట్లాడండి, యేసుక్రీస్తు ప్రభును ఆరాధించారు, యేసుక్రీస్తు ప్రభుని మనం ఆరాధించి వచ్చా. ఏమన్నా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద? స్క్రిప్చర్ లో ఉంది కాబట్టి
నా పాయింట్ కూడా అదే సార్. అంటే దేవుని కుమారుడు కదా, ఆయన మొక్కతో ఉన్నారంటే ఆయన ఆరాధిస్తున్నారు కదా అన్న పాయింట్ నేను అది చెప్పాను.
ఓకే, కాబట్టి నిన్ను కూడా సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. సో కుమారుణ్ణి ఆరాధించొచ్చా అది ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు అది నడుస్తా ఉంది బయట కూడా, కుమారుడు తక్కువ, ఆయన్ని ఆరాధించకూడదు, తండ్రిని ఆరాధించాలని కొన్ని వర్గాలు వాదిస్తా ఉన్నాయి. కాబట్టి మనకు వాక్యాలు వచ్చింది కాబట్టి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయడం కొరకు నేను ఈ ప్రశ్న మీ ముందుంచాను. ఆయనకి మొక్కొచ్చా, ఆయన ఆరాధించొచ్చా? ఏమైనా ఒకరిద్దరు మాట్లాడితే చాలు, ముందుకు వెళ్ళిపోవచ్చు.
అంటే నాకు ఒక వాక్యం చూసాను సార్, అది కట్ట కాదు అంటే నేను చదువుతాను సార్ ఒకసారి. అదే దేవుని కుమారుడా అనే దానికోసం సార్, లోకాసు వార్త 1:32 సార్, ఆయన గొప్పవాడే సర్వోత్తరుడు కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు అని తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఇచ్చును అన్నప్పుడు ఈయనకి మనం రొక్కచ్చని అనుకుంటున్నాను సార్. అలాగే దేవుని కుమారుడు లోకానికి వచ్చినప్పుడు తండ్రి ఫస్ట్ అంటారు కదా సార్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందరూ నేను ఆనందించుకున్నాను అని కూడా తండ్రి మాట్లాడతారు కదా సార్, పరిశుద్ధాత్మ దేవుడు అంటే. అప్పుడు దేవుని కుమారుడు ఆయన్ని మనము ఆరాధన చేయొచ్చని నేను అంటున్నాను సార్, ఆయన కుమారుడని కూడా అనుకుంటున్నాను సార్. అది
ఆయన ఆరాధించవచ్చు, ఆయన మొక్కొచ్చు. మీరు కోట్ చేసిన వాక్యంలోనే మత్తయి 17 ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అన్న మాట పక్కన ఈయన మాట వినవలను అని రాయబడింది. సో మొక్కటం అన్న మాట దగ్గర మాట వినటం, మొక్కటం అన్న కాడ కేవలం తలదించటం, చేతులు జోడించడమే కాదు, లోబడ్డం, విధేయత చూపించటం. సో యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించటం మొక్కొచ్చు అన్న మాటలు బైబిల్లో చూస్తున్నాం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ముందుకెళ్దాం మరి. తర్వాత 34-35 ఇమానియల్, నీ వాక్యంలో మాట్లాడేవి ఏమన్నా ఉన్నాయా?
ఈ వచనాలు చదువుతున్నప్పుడు గెన్నేసరేతు
దేశానికి ప్రభు శిష్యులు చేరుకున్నప్పుడు వారు వారు ప్రభుని గుర్తెరిగి గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ నేను కొంచెం ధ్యానం చేసినప్పుడు విశ్వాసం ప్రభుని గుర్తించడంతో ప్రారంభమై అవిశ్వాసం క్రియల మూలంగా ప్రకటింపబడింది. అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడం అవిశ్వాసం గొప్ప ఫలితాన్ని కూడా పొందుతుంది అనేది నాకు నేను ఈ వచనాల ద్వారా ధ్యానం చేశాను సార్.
నువ్వు ధ్యానం చేసిన విషయాలు బాగున్నాయి. నువ్వు నీకు సందేహాలు ఏమీ లేవు, క్లారిటీతో ఉన్నావని భావిస్తా ఉన్నాం. ఏమైనా 34-35 వచనాల్లో ఏమైనా మాట్లాడేవి ఉంటే స్టడీ టీం మాట్లాడచ్చు. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి జనులు ఆయన వచ్చిన గన్నేసరితు దేశానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో జనులు ఆయన గుర్తుపెట్టారు. వాళ్ళు పరిగెట్టుకొని ఆ ప్రదేశం అంతా గుర్తుపెట్టి ప్రదేశం అంతటికి వర్తమానం పంపించారు. పంపించి రోగులందరినీ ఆయన దగ్గర తీసుకొచ్చారు, తెప్పించారు. సో ఆయన మరి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళందరిని ముట్టి స్వస్థపరచు ప్రభు అని. ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. సో 36 కూడా ఝాన్సీ పోస్టల్ కూడా ఏమైనా ఈ 3 వాక్యాల్లో ఆ గెన్నెసరితు దేశ ప్రజల నుంచి ఆ రోగుల నుంచి ఆ స్వస్థతల నుంచి ఏమైనా మీరేమైనా మాట్లాడే ఉంటే స్టడీ టీం మాట్లాడచ్చు.
సార్, నేను ఏం చదివినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఏంటంటే వారందరినీ పిలిచి ఉన్నటువంటి రోగులందరినీ పిలిచారు కదా సార్, పిలిచిన తర్వాత వేడుకుంటారు కదా సార్, వస్త్రపు చెంగులు మాత్రం ముట్టనిమ్మనేసి ఆయన వేడుకున్నారనేసి ఉంది సార్. అసలు వస్త్రపు చెంగును ఎందుకు ముట్టనిమ్మన్నారు అనేది ఒక డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తారు కదా అని అనుకున్నాను సార్. కానీ వాళ్ళు ప్రార్థన చేసిన విధానం కూడా ఆయనను వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ప్రార్థన చేశారు సార్. అప్పుడు స్టడీ చేసినప్పుడు మరి 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో 12 సంవత్సరాల నుంచి మరి రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ ద్వారా జరిగిన అద్భుత కార్యాన్ని ఆధారం చేసుకుని ఆ స్వస్థతను మరి అందరూ కూడా చూసారు కదా సార్, దాన్ని బట్టి మేబీ అలా అడుగుండొచ్చానైతే అనుకున్నాను.
వస్త్రపు చెంగును ముట్టనిమ్మని అని అడగడానికి గల కారణం రక్తస్రావ రోగం గల స్త్రీ సన్నివేశాన్ని వాళ్ళందరూ చూసి వాళ్ళు ఎలా అడిగారు అని అంటావమ్మా?
అవును సార్.
యాక్చువల్లీ ఆ రక్తస్రావ రోగం గల స్త్రీ అందరికి తెలిసేలా ముట్టిందా, అందరికి తెలియకుండా ముట్టిందా?
ఎవరికి తెలియకుండానే ముట్టింది సార్. కానీ ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత ఆయనలో నుంచి వచ్చిన ప్రభావం బట్టి అందరికీ కూడా అది తెలిసింది కదా సార్, సాక్ష్యం బట్టి అందరికీ తెలిసింది సార్.
యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమెతో పర్సనల్ గా మాట్లాడాడు, అది అందరికి తెలిసిన విషయం కాదు. అక్కడ రాయబడుతున్న మాట 36వ వచనంలో నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్ము అన్న మాటని దాని ప్రిన్సిపల్ గా తీసుకొని ఆయన బట్టలు ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అని అనుకోవటం. సరే ఏమైనా మాట్లాడతారా? సిస్టర్ అడుగుతున్న ఆలోచన కూడా బాగుంది. వస్త్రపు చెంగును ముట్టనివ్వటం అన్న మాటని ఆవిడ రక్తస్రావ రోగం గల స్త్రీని కోట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ అభిప్రాయం ఏమైనా మాట్లాడతారా? సోదరికి ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ కోఆర్డినేటర్లు మెడికల్ కోఆర్డినేటర్లు మాట్లాడతారని చెప్పి ట్రైనింగ్ టీమ్ వాళ్ళు కామ్ గా ఉన్నారు. మీరేం మాట్లాడకుండా మీరు కామ్ గా ఉన్నారు. ట్రైనింగ్ టీమ్ వాళ్ళు కూడా మాట్లాడవచ్చు.
ఒక్కొక్కరు విశ్వాసము ఒక ఇదిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అయ్యా. మరి అలా అనుకుంటే ఒక వస్త్రపు చెంగునే ముట్టి అందరూ స్వస్థపడలేదు కదా, మరి ఒక్కొక్కరిని మరి ఉమ్మ వేసి ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, అలాగే చేయి స్పర్శలు స్పర్శ తాకి మరి చేపట్టుకోగానే లేచి నిలబడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి విశ్వాసం అలా ఉందేమోనని నేను అనుకుంటున్నాను.
ఆయన ప్రతిసారి వస్త్రపు సింగని ముట్టుకోవడం ద్వారా స్వస్థతే కాదు, వేరువేరుగా జరిగింది, వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి అలా ఉన్నారు అని అమ్మ మాట్లాడుతున్నారు. బాగున్నాయి, నీ స్టేట్మెంట్ కూడా బాగుందమ్మ. సువార్తంగా ఇందాక దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని మొక్కొచ్చా అన్న మాట దగ్గర చాట్ బాక్స్ లో చక్కటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. బాగున్నాయి నీ స్టేట్మెంట్స్, ఒకసారి చదువుతా. అందులో ఏమంటారంటే అక్కడ ప్రభువా అన్నాడు, ప్రభు అని అన్నాడు అని, కాబట్టి ఆయన దేవుడు అనే మాట్లాడుతున్నారు. అక్కడ పేతురు అన్నాడా, పేతురు అన్నాడు, ప్రభువా అన్నాడు, సురేష్ అంటాడు ప్రభువా అన్నాడు, సో దేవుడిగా గుర్తించాడు. బాగుంది. తర్వాత సుధాకర్ తదుపరి నుంచి ఈయన ప్రభు అయిన క్రీస్తు అని రాయబడింది, ఈయన ప్రభు క్రీస్తు అని రాయబడింది అని కోట్ చేస్తున్నారు. వెంకటకృష్ణ గారు దేవునికి మనుషులను మధ్య వారిది ఆయన ద్వారా తప్ప వేరొక మార్గం లేదు అన్నారు. రాంప్రసాద్ గారు యేసు తండ్రితో అన్ని విషయాల్లో సమానుడు. బాగుంది. అనురాధ గారు మత్తయి 16:16 కోట్ చేశారు, నీవు క్రీస్తు సజీవ దేవుని కుమారుడు అన్నాడు పేతురు. ఆ మాట మాట్లాడుతున్నారు. జయశ్రీ గారు యోహాను 14:7, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, నన్ను చూసిన వారు ఆయన చూసినట్టే అన్న మాటలు కూడా కోట్ చేశారు. ప్రశాంత్ కోట్ చేస్తున్నాడు ఫిలిప్పి 2:6 నుంచి, దేవునితో సమానంగా ఉన్నవాడు దేవుని స్వరూపం కలిగిన వాడు అని కోట్ చేస్తున్నారు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి. రవిబాబు గారు మాట్లాడుతున్నారు, జ్ఞానులు ఆయన పుట్టినప్పుడు ఆయనకు మొక్కారు, ఆయనకు మొక్కి ఆరాధించారు. బాగుంది. అక్షర నరేష్ ఆరాధించవచ్చు సార్, ఆరాధించవచ్చు సార్, ఆరాధించవచ్చు మాత్రమే కాదు ఆరాధించాల్సిందే, ఆరాధించి తీరాల్సిందే. అందుకే నేను అన్నాను ఆ మాట వినటం, ఆజ్ఞలు పాటించటం, వెంబడించటం అవన్నీ ఆరాధనలో భాగమని అంటాను. శ్యామన్న కుమారుని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. మురళీబాబు దేవుని కుమారుడు అనగా ఆయన దేవునితో సమానమైన దైవత్వం కలిగి మానవ రూపంలో అవతరించిన దేవుని స్వరూపి. బాగుంది. శామ్యూల్ అంటాడు ఈ బీఓయుఏ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యెహోవా సాక్షులు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోవట్లేదు అని అన్నాడు. అది కొంచెం మనం ఆ క్లారిటీ తెలియాలి. అది యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. బాగున్నాయి మీ ఆలోచన అన్ని బాగున్నాయి. రైట్, ఇంకేమైనా మాట్లాడతారా? మనం ముగింపులోకి వచ్చేసాం, ముగింపులోకి వచ్చేసాం, నేను ముగింపులోకి వచ్చేసాం కాబట్టి నేను కంక్లూజన్ లోకి వెళ్ళాలి. ఒకసారి ఏమైనా మాట్లాడితే మాట్లాడండి. ట్రైనింగ్ టీం కూడా మాట్లాడొచ్చు. ట్రైనింగ్ టీం కూడా
6:45 ఇక్కడ ఈ ప్రయాణంలో వాస్తవానికి ఇదే సిచ్యువేషన్, ఇదే సందర్భం మనకి మార్కు 6:45 ప్రకారము బెత్సాయిదాకి వెళ్ళమన్నారు, కానీ తుఫాను అలలు వల్ల వాళ్ళు వేరే ప్లేస్ కి రీచ్ అయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్న. దీన్ని బట్టి ఈ కష్టాలు మనల్ని ఉన్న ఇబ్బంది అట్లా గమ్యము సరిగ్గా చేయకుండా చేస్తాయని అనుకోవచ్చా?
అంటే వాళ్ళు వెళ్ళమన్న ప్లేస్ రీచ్ కాలేదా యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కూడా?
అవునన్నా. మార్కు 6:45 ప్రకారము ఇదే సందర్భంలో బెత్సాయిదాకు వెళ్ళనని చెప్పి వాళ్ళని తొందర పెట్టి పంపించారు, బలవంతం చేశాడు, బెత్సాయిదాకు వెళ్ళమన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు గిన్నెసరత్తుకు చేరారు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
సేమ్ సన్నివేశం కదా, అదే కాంటెక్స్ట్. 53 చదువు. బెత్సాయిదాకి వెళ్ళమంటే వాళ్ళు గిన్నెసరత్తుకు వెళ్ళారు అంటావా?
అవునన్నా.
అదొకసారి నువ్వే కన్ఫర్మ్ చేయాలి, దానికి మళ్ళా ఒకసారి చూడాలి. ఏమైనా మాట్లాడతారండి వాళ్ళని బెస్తాయిదాకి వెళ్ళమన్నాడు ఆయన, వాళ్ళు గిన్నె సరిదికి చేరారు కాబట్టి గాలి తుఫాను వాళ్ళని డైరెక్షన్ మార్చేసింది. అట్లాగే జీవితంలో శ్రమలు మనల్ని డైరెక్షన్ మార్చేస్తాయి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నా ఆయన వాడలోకి ఇచ్చిన అని అంటాడు ఉదయభావ సీఏ గారు. ఏమైనా మాట్లాడతారా ఈ పాయింట్ మీద?
మారుతుందని కాదు, ఇది ఎలా అర్థం చేసుకోవాలి డౌట్.
అదే ఎలా అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నాను. శామ్యుయేలు మాట్లాడు.
అంటే యోహాన్లో ఇదే కాంటెక్స్ట్, యోహాన్ 6:21 అది చదివేస్తాను సార్. కనుక ఆయనను ధోని మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడేది, వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరిను. అవునారు సార్, వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అయినారని ఇక్కడ ఇచ్చినారు సార్.
ఓకే, రెండో కాంటెక్స్ట్ సేమ్ అదే కాంటెక్స్టా?
ఎస్ సార్.
ఇక్కడేం వాళ్ళ డైరెక్షన్ ఏం మారిపోలా, అదే డైరెక్షన్కి వెళ్ళారని చెప్పేసి అంటాడు. అయితే తర్వాత కపెర్నహూమ్కి వెళ్ళారు అన్నమాట, గెన్నె సరితో ఉంది. తర్వాత తనేమంటాడు 6:45 బేత్సాయిద. బేత్సాయిద గెన్నె సరిత అన్నది సరస్సు, బేత్సాయిద రెండు ఒకే ప్రాంతమేమో, అందుకే అట్లా రాయబడ్డాయేమో. అవి ఒకసారి క్లారిటీ
కావాలి. పడమర నుంచి మళ్ళీ పడమరకే చేరతారన్న వీళ్ళు 5 రెట్లు ఆ సందర్భం కాడ నుంచి మళ్ళా పశ్చిమ వైపు ఉంటుంది, మళ్ళీ పశ్చిమ వైపుకి గిన్నె సరత్ ఉంటుంది, ఆ తూర్పు వైపున బెత్సాయిద ఉంటుంది అన్న గల్లే సముద్రానికి.
మరి ఇక్కడేమో సేమ్ ప్లేస్ రీచ్ అయినట్టుగా నీకు యోహాను చక్కగా 6:21
దగ్గర దగ్గరగా ఉంటాయి సార్. ఒకసారి నేను నాకు షేర్ ఒకసారి షేర్ అయితే నేను షేర్ చేస్తాను సార్. ఆ పటం ఒక దగ్గరే ఉంటుంది, 3 ప్రాంతాలు కూడా ఒక దగ్గరే
ఉంటాయి సార్. మ్యాప్లు అవి దగ్గరగానే ఉంటాయి, తర్వాత చాలా దూరంగా ఉంటాయి లోపల.
అంటే గలిలే సముద్రానికి ఒకే దిక్కులో ఉన్నాయి సార్ అవి.
గలిలే సముద్రానికి ఒకే దిక్కులో ఉన్నాయంటావా? రైట్ 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 రైట్, బాగుంది నీ ఆలోచన.
శ్రీకాంత్ బ్రదర్ పెట్టారు ఏఎంపి వర్షన్ లో సార్. శ్రీకాంత్ బ్రదర్ ఏఎంపి వర్షన్ లో పెట్టినారు సార్, అది క్లారిటీ వస్తుంది చాట్ బాక్స్ లో.
ఒక్క నిమిషం ఆగుబాబు, ఐదు అడుగుతుంది నాకు కూడా ఏదో కనిపించింది ఇక్కడ. ఇదే నన్ను మాట్లాడదాం అనుకుంది ఇమానియల్. ఇమానియల్
సార్ అందరం సార్,
నువ్వు చూపిద్దాం స్క్రీన్ ఇమ్మంటావా?
దీనికంటే ఇంకొక బెటర్గా ఉంది సార్, అది
బెటర్గా ఉంటే నీళ్ళు హోస్ట్ లో పెట్ట, ఆయన హోస్ట్ ఇవ్వండి. దెన్ దే వర్ విల్లింగ్ టు టేక్ హిమ్ ఆన్ బోర్డ్. అది ఏముంది, ఏఎంపీలు అదే పెట్టినా తెలుగులో కూడా అదే ఉంది. అయితే ఏముంది, ఇమీడియట్లీ ద బోట్ రీచ్డ్ ద షోర్ ఆఫ్ ద ల్యాండ్ టు విచ్ దే వర్ గోయింగ్. దెర్ ఈజ్ నో ప్లేస్ మెన్షన్ ఏఎంపి వెర్షన్. వాళ్ళు అనుకున్న స్థలానికి వెళ్ళారని ఉంది. అదే నీకు ఇదేమన్నా క్లారిటీ వచ్చిందా?
అందులోనే బెత్సాయిద ఒక చోట చూపిస్తుంది, గిన్నె సరిత ఒక చోట, ఇదే మ్యాప్ లో వేరు వేరు చోట్ల ప్లేస్ చూపిస్తుంది కదా.
అవును, రెండు ఒక చోట అనుకోవట్లేదు. వాళ్ళు బేత్సాయిదకి వెళ్ళాలి, గిన్నె సరితకు వెళ్ళారు అని అంటావు. బాబు నువ్వు హోస్ట్ తీసుకున్నావా ఇమానియల్? ఇవ్వలేదా నీకు?
నేను తీసుకున్నా. మీరు ఆపే నాకు వస్తుంది సార్ అది.
అవునా, ఆపేసాను చూడు, త్వరగా త్వరగా టైం అయింది, టైం అయించండి. ఈ ఎక్కడ మన బైబిల్ స్టడీలు ఇవన్నీ అయ్యేవి కాదు. ఆ ప్రాంతాలు, ఆ లోతులు, మూలాలు, మనంతా తూతూ మంత్రగా పైపోయిన కీలకమైన విషయాలు మాట్లాడే బైబిల్ స్టడీ. మీరు లోతు అయిన బైబిల్ స్టడీ అంటే అది అయ్యే పని కాదు ఇక్కడ. చెప్పు,
మ్యాప్ అది స్క్రీన్ చూడండి సార్ ఒకసారి. నా దగ్గర ఉన్న పటంలో ఇలా ఉంది సార్, ఇలా ఉంది. గెన్నేశ్వరి కపెర్నహూమ్ బెడ్ సైడ్ కొంచెం రైట్ లో ఉంది సార్.
అవును బాబు, కపెర్నహూమ్ వేరే కదా, బెడ్ సైడ్ వేరే చోట ఉంది కదా, గెన్నేశ్వరి వేరే చోట ఉంది కదా, పక్క పక్కన ఉన్న ఎన్నివేటర్ చెప్తావు.
గరలేసు పూర్తి వ్యతిరేకంగా ఏమి లేవు సార్, ఒకే దిక్కులో ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నా.
ఒకే దిక్కేది నీ మ్యాప్ లో వేరు వేరు ప్రాంతాలు అంటే చిన్న విషయమా, ఒకే చోట ఎట్లా చెప్తావు, చెప్తారు మీ ఇష్టం
సార్. సార్ ఒక పాయింట్ సార్, యాక్చువల్ గా అది బ్యాక్ సైడ్
పాయింట్ లేవు. మన బైబిల్ స్టడీ ఈ బైబిల్ స్టడీ కాదు, మన బైబిల్ స్టడీ అంతా కూడా అర్థమయ్యే విషయాలు, లోతైన విషయాలు అన్ని చేసిన తర్వాత చేసుకోండి, ఆ సంబంధం లేదు.
ఒక స్టేట్మెంట్ సార్,
చెప్పి
34-35 వచనాల్లో అక్కడ ప్రభువును పరిశీలనగా తెలుసుకున్న ప్రజలు ప్రభువును గురించి ఇతర ప్రాంతాలకు ప్రకటించేవారు, ప్రభువునొద్దకు తీసుకొచ్చిన పరామరికలు, ఆ ప్రభువునొద్ద ప్రజల కొరకు ప్రార్థించే ప్రార్థన పరులు. ఇది నేను
రాసుకున్నాను చెప్పు
సార్. ప్రభువును పరిశీలనగా తెలుసుకున్న ప్రజలు ప్రభువును గురించి ఇతర ప్రాంతాలకు ప్రకటించిన వారు, ప్రభువునొద్దకు తీసుకు పరామరికలు, ప్రభునొద్ద ప్రజలకు ప్రార్థించే ప్రార్థన పరులు.
నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభు ఏమైనా మందులోలా కనిపించినట్టున్నాడు? ఆయన దగ్గర జనాన్ని తీసుకొచ్చిన దేనికోసం తీసుకొచ్చారు? వీళ్ళందరినీ స్వస్థపరిచే ప్రభు అని. సాధారణంగా అందరిలో ఉన్న మనస్తత్వం, ఎవరైనా రోగంతో బాధపడతా ఉంటే ఆ డాక్టర్ గారు, ఈ డాక్టర్ గారు, ఏదో డాక్టర్ గారు బాబు బాగు చేయడం అని అడుగుతారు. దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర జనాలు తీసుకొని రావడానికి రైట్ మోటివ్ అయినా దాని మీద మీరు ఏమైనా మాట్లాడితే బాగుంటది. ఇక్కడ ఏదో వాస్తవానికి ఆయన స్వస్థపరిచాడు గాని మనసది కాదు, అక్కడతో పని అయిపోవాలి. అది కూడా మీరు ఆలోచిస్తే బాగుంటది. నేను సజీవ వాహిని వ్యాఖ్యానం తీసుకుంటున్నానండి. మన బైబిల్ స్టడీలో మన మేజర్ గా మనకు మేలు చేసే విషయాలు, ప్రయోజనకరమైన విషయాలు, ఆరోగ్యమైన విషయాలు ఆలోచిస్తాం. ఏదైతే జియోగ్రాఫికల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయో, స్క్రిప్చరల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయో, అవన్నీ మన బైబిల్ స్టడీలో చూడం, నమ్ముతాం అంతే. దానికి మీరు సమయం తీసుకొని స్టడీ చేయొచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఇవన్నీ అయ్యేవి కాదు, మీరు అవన్నీ ఇక్కడ అవుదామంటే అయ్యే పని కాదు. సరే, నేను ఇక్కడ ఏమి సజీవ వాహిని జ్ఞాపకం చేస్తున్నాను, త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళాడు అన్న మాట మీద మీరు బాగానే డిస్కస్ చేశారు కాబట్టి అలా అవసరం లేదు. తర్వాత రాత్రి 4వ జాము అన్న మాట మీద కూడా మనం మాట్లాడాం. ఇక్కడ 4వ జాము అన్న మాట దగ్గర తెల్లవారిపోతున్న సమయం అన్నాకాడ చాలా సార్లు భక్తులు ఎవరు మాట్లాడతారంటే, దేవుడు 11th అవర్ లో కార్యం చేస్తాడు, చివరి గడియలో కార్యం చేస్తాడు, మొదటి గడియలో కార్యం చేయడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మనం అక్కడ విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. 11th అవర్ వరకు వెయిట్ చేయాలి. 4వ జాము చివరి జాములోనే ఆయన వచ్చాడు, అది మనం అర్థం చేసుకోవాల్సిన మాట అని అంటాను. తర్వాత సముద్రం మీద నడవటం అన్న మాట దగ్గర మనం మాట్లాడాం, అది యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే సాధ్యం. అయితే ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, పేతురు నేను కూడా నడవాలి, నా ప్రభువు నడిస్తే నేను నడవాలి, నా ప్రభువు చేయగలిగింది నేను చేయగలగాలి అని అనుకోవటం, యేసుక్రీస్తు ప్రభు దాన్ని ప్రోత్సహించిరా అనడు అని చెప్పటం, ఆయన నడుచుకుంటూ రావటం అన్నది మనకి చాలా ప్రోత్సాహం. అది మనం చేయలేము, ఆయన మాత్రమే చేస్తాడు, అది మన వల్ల కాదు, మనం నడవలేము. ఇంకొక మాట, మనం ఎట్లాగా దాన్ని నిర్ధారించుకున్నాం కాబట్టి మన జీవితంలో కలిగే శోధనలు, శ్రమలు, ఆటపోట్లు వాటన్నిటినీ ఓవర్కమ్ చేయించడానికి యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తే మనం వాటన్నిటిని ఓవర్కమ్ చేయగలుగుతాము. వాటిని చూస్తే అవి మనల్ని ఎక్కువగా తెస్తాయి, ప్రభువుని చూస్తే మనం వాటిని ఓవర్కమ్ చేయగలుగుతామని కూడా చూడగలుగుతున్నాం. తర్వాత ఇక్కడ ఆ మాట ఇక్కడ కోట్ చేశారు, ఆధ్యాత్మిక ఇక్కడ ఏమన్నారంటే మనం యేసు ప్రభు వైపే దృష్టి ఉంచి ఆయనే నమ్ముకుని ఉన్నంత కాలం ఆయన చెప్పినట్లు చేయగలుగుతాం. ఆయన నుంచి దృష్టి మరల్చుకునే కష్టాలు ఆపదల వైపు చూస్తే చేస్తున్న దాన్ని ఇక చేయలేక మునిగిపోతాం. సో భూమి మీద జీవితం ఇట్లానే ఉంటది, రోగాలు బాధలు కష్టాలు ఉంటాయి, అవి మన కొంగదీస్తా ఉంటాయి. మన నిరీక్షణ కలిగిన వారు ప్రభు వైపు వాక్యం వైపు వాగ్దానాల వైపు చూస్తే అవి మనల్ని కలవర పెట్టలేవు. ఆ మాటే వ్యాఖ్యానకర్తలు అంటున్నారు. బాగుంది, పేతురు అల్పవిశ్వాసే కానీ అయినప్పటికీ నడిచాడు. కొద్ది విశ్వాసం ఉన్న వ్యక్తి అయినా యేసు ప్రభు తన చేత ఆ పని చేయిస్తాడని నమ్మినంత కాలం అసాధ్యమైన పనులు చేయడం కూడా చేయగలడని నేర్చుకోండి అన్నారు. కాబట్టి అల్పవిశ్వాసి అయిన పేతురు కూడా నడవగలిగాడు. కొద్ది విశ్వాసం అల్పవిశ్వాసం లేదని కాదు, బలహీనులు కూడా కార్యాలు ఓవర్కమ్ చేయగలుగుతారు. ప్రధానంగా యాలల మీద సముద్ర తరంగాల మీద నడిచి రాగలుగుతారు. ఆ మాట కూడా మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఇక్కడ ఇంకొక మాట మాట్లాడతారు. యేసు ప్రభు వారి ఆరాధన అంగీకరించిన సంగతి గమనించండి. ఆయనకు మొక్కారు, నాకెందుకు మొక్కుతున్నారు అని అనలేదు. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆరాధనకు తాను సరిపోయిన వాడిని అని, అంటే దేవుణ్ణని ఆయనకు తెలిసి ఉంటేనే అలా అంగీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా అంటే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు అనడానికి ఈ సన్నివేశాన్ని కూడా మనం చూడగలం. వారద్దరికి వెళ్లి గన్నేసరి దేశానికి వచ్చారు. గలలీ సరస్సున పశ్చిమగా ఉంది. ఓకే, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని వేడుకున్న సందర్భం దగ్గర వారి వ్యాధను నయం చేసింది ఆయన వస్త్రం కాదు, వారి నమ్మకానికి జవాబుగా బయలుదేరిన ఆయన ప్రభావం అంటున్నారు. వస్త్రం వల్ల కాదు కాని ఆయన వల్లే జరిగింది అని అంటున్నారు. ఇక్కడ శ్యామ్ బ్రదర్ అంటున్నారు, వాళ్ళు కేవలం శరీర స్వస్థత కొరకే ప్రాధాన్యత ఇచ్చారు. స్వస్థత మాత్రం కాదు సువార్త కూడా ముఖ్యం. హేమ ప్రభాకర్ గారు అన్నారు, నిజంగా ఈ వాక్య భాగంలో జనరల్ టెండెన్సీ శరీర సంబంధమైన మనసు అందరికీ ఉంటుంది, శరీర రోగాలు పోవాలని ఆశ అందరికీ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు దాన్ని డినై చేయలేదు కాని యేసుక్రీస్తు ప్రభు దగ్గర శరీర స్వస్థత మాత్రమే కోరుకోవటం సరైన విధానం కాదు. ఇక్కడ జనులు ఆయన గుర్తుపెట్టారు, ఆ ప్రాంతాలకు అన్నిటికీ వర్తమానం పంపించి రోగులను తీసుకొచ్చి ఆయన వేడుకొని వాళ్ళందరికీ స్వస్థత కలిగేటట్లుగా చేశారు. వాళ్ళు చేసిన పని సరిపోతుంది అనుకోలేము, మంచి పనే కానీ సరిపోదు. వాళ్ళ శరీర స్వస్థత కాదు, వారి ఆత్మరక్షణ కూడా ముఖ్యం. దానికి వారు ఇక్కడ ఏమి చేసినట్లుగా మనం చూడలేము. కానీ ప్రభు పరిచయంలో మాత్రం ఈ శిష్యుల్ని ఎందుకు సముద్ర తరంగాల గుండా తీసుకెళ్తున్నారంటే శరీర మేలు కోసం కాదు, విశ్వాసంలో బలపరచడం కోసం. ఎందుకు 5,000 మందికి 5 2 చేపలు వాళ్ళ చేత పంచి పెడుతున్నారంటే శరీర స్వస్థత కొరకే కాదు, వాళ్ళని విశ్వాసంలో బలపరచడం కోసం. యేసుక్రీస్తు ప్రభు యొక్క దృక్పథం మనకు అర్థమైతే మనం కేవలం పై విషయాలు శరీర స్వస్థతల దగ్గర ఆగిపోకుండా ఉంటాము. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అధ్యాయాన్ని మనం ముగించుకుంటున్నాం కాబట్టి నేను ఒక్కసారి సజీవాహిని వ్యాఖ్యానంలో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి, మీరు ఒకవేళ చదివి ఉండకపోతే మళ్ళా చదువుతారని జ్ఞాపకం చేస్తున్నాను. సో లైఫ్ అప్లికేషన్ తీసుకున్నాను. లైఫ్ అప్లికేషన్ లో మనం చదివిన ఈ పోర్షన్ లో నుంచే మాట్లాడుతున్నారు. మనం చదివిన పోర్షన్ లో నుంచే ఇక్కడ ఏం మాట్లాడతారంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. యేసు గొప్ప అద్భుతం చేసిన తర్వాత కూడా ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్ళాడు. 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత కూడా ప్రార్థించాడు. ఇక్కడ మన నేను ఆల్రెడీ శామ్యూయేల్ చక్కగా తీసుకున్నాడు దీన్ని. మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ప్రార్థనకు దేవునితో గడపడానికి సమయం కేటాయించడం చాలా అవసరం. చాలా సార్లు విజయాలు మనల్ని గర్విష్ఠం చేస్తాయి, విజయాలు మనల్ని మోకాళ్ళ మీద తీసుకెళ్ళాలి. అద్భుతాలు చూసినప్పుడు, మేలులు చూసినప్పుడు ఇంకా సబ్మిసివ్ అవ్వాలి, ఇంకా ఆయన కృప మీద ఆధారపడాలి. అది యేసుక్రీస్తు ప్రభులో చూస్తున్నాం. ఆయన ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి మీద ఎంత ఆధారపడ్డాడో చూస్తాం. తుఫానులో యేసు తోడు. మన జీవితంలో కష్టాలు సవాళ్లు అనే తుఫానులు వచ్చినప్పుడు యేసు మనకు సహాయం చేయడానికి వస్తాడు, మన ఒంటరిగా లేవు. ఖచ్చితంగా ఆయన తన బిడ్డలకు సమీపంగా ఉన్నాడు, తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అయితే విశ్వాసం కోల్పోకూడదు, మనం ప్రార్థన చేయాలి, విశ్వాసం కోల్పోకూడదు. నేనే భయపడకుడి. యేసు తనను తాను వెల్లడి చేసుకున్నప్పుడు శిష్యులు భయం పోయింది, భయం పోయింది. మన కష్టాల్లో యేసు నేనున్నాను భయపడకుడి అని చెప్పడం ద్వారా మనకు శాంతి ఇస్తాడు. ఆయన మన విశ్వాసం అన్నిటికి విరుగుడు. విశ్వాసం ఆయన మీద విశ్వాసం అన్నిటికి విరుగుడు అవుతుంది. విశ్వాసం మరియు అనుమానం. పేతురు యేసుపై దృష్టి పెట్టినంత కాలం నీటిపై నడిచాడు, గాని గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించాడు. ఇది మన జీవితంలో మన దృష్టిని యేసుపై ఉంచితే మనం అసాధ్యమైన పనులు చేయగలం అని, కానీ సందేహాలు భయాలు మన దృష్టి మరించిన పడిపోతామని బోధిస్తుంది. యేసు యొక్క రక్షణ, మనం మునిగిపోతున్నప్పుడు కూడా యేసు మన చేయి పట్టుకుని మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనం మునిగిపోలేడు. మన బలహీనంగా నిర్ణయాలు తీసుకొని పడిపోయి మునిగిపోతున్నప్పుడు కూడా ఆయన చేపట్టుకుంటాడు. అది మనం ఎంతో ఆదరించే మాట. తర్వాత స్వస్థతల కోసం మాట్లాడుతున్నారు. చిన్న విశ్వాసం కూడా గొప్పదే. వస్త్రపు చెంగు ముట్టుకునేంత విశ్వాసం కూడా గొప్ప అద్భుతాలు సాధించగలదని ఇది చూపిస్తుంది. దేవుని శక్తిని అనుభవించడానికి మనకు చాలా పెద్ద విశ్వాసం అవసరం లేదు. చిన్న విశ్వాసాలలో దేవుడు కార్యం చేస్తాడు. యేసు స్వస్థపరిచేవాడు. ఈ సంఘటన యేసు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగాలను నయం చేయగలడని చూపిస్తుంది. వాళ్ళ స్వస్థత అని రాయబడింది కాబట్టి అక్కడ ఫిజికల్ హీలింగే కాదు, వాళ్ళకి దానేమంటారు మెంటల్ హీలింగ్ లేదంటే మైండ్ హీలింగ్ కూడా, మనం స్పిరిచువల్ హీలింగ్ కూడా ఉన్నాయి అని మాట్లాడతారు. రైట్ అండి, బాగుంది. 14వ అధ్యాయం ముగింపులోకి వచ్చాము. మనం గైడ్లైన్స్ ప్రకారంగా నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే సజీవవాహిని మాట్లాడేశాను, తర్వాత కాంటెక్స్ట్ మనం మాట్లాడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్ని విభాగాలు చెప్పాలి? 14వ అధ్యాయం ఏమైనా సెక్షనలైజ్ చేసి మాట్లాడతారా? 14వ అధ్యాయంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో మాట్లాడతారా స్టడీ టీమ్? స్టడీ టీమ్ ఏమైనా సెక్షన్స్ మాట్లాడతారా? మాట్లాడు, నువ్వు మాట్లాడడం కాదు, మెడికల్ వాళ్ళు మాట్లాడిస్తా, లేకపోతే నువ్వు మాట్లాడే కాదు. మెడికల్ వాళ్ళు నువ్వు కామన్ గా ఉన్నారు. స్వర్ణ గారు, రాజేష్, ప్రకాష్, సువర్తమ్మ, బ్యూల, సుభాషిని, జాన్సీ, ఈ ఏడుగురు ఉన్నారు. మాట్లాడండి, ఎన్ని సెక్షన్స్ మీకు అనిపించాయి?
ప్రెజెంట్ సార్ నాకు నాలుగు భాగాలుగా కనిపించినాయి సార్.
నాలుగు భాగాలు కనిపించాయి, చెప్తారా నాలుగు భాగాలు ఏంటో?
ఒకటి సార్, హేరోదు యోహాను తలని, అది మొదటి నుంచి 8 వచనాలు సార్.
1-8 వచనాలు ఏంటది? ఏమేం పేరు పెట్టుకున్నారు ఆ సెక్షన్కి?
యోహాన్ని తల కొట్టించిన దగ్గర నుంచి ఆ యోహాన్ శిష్యులు సమేత పోయే వరకు ఒక భాగం కింద సార్.
ఓకేమా.
రెండో భాగం సార్ 13-21 సార్, అంటే యేసు ధోని అక్కడ నుండి అరణ్య ప్రదేశం ఏకాంతంగా వెళ్లి పట్టణాలకు వెళ్లి కాలినడిగిన అక్కడి నుంచి సార్.
మీరు ఏం చేస్తారంటే, అమ్మా మీరు ఏం చేయగలగాలి అంటే దానికి ఒక హెడ్డింగ్ పెట్టుకోగలగాలి. అంటే 1-12 వచనాల్లో యోహాను మరణం, 13-21 వచనాల్లో 5 రొట్టెలు 2 చేపల అద్భుతం, అట్లా పెట్టుకుంటే బాగుంటది. మాట్లాడతారా? బాగుంది. 4 సెక్షన్స్ అన్నారు, 4 సెక్షన్స్, 4 పారాగ్రాఫ్ల నుంచి తీసేసుకున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడితే సెక్షన్స్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. మెడికల్ కోఆర్డినేటర్ జాన్సీ, నీకు ఎన్ని సెక్షన్స్ కనిపిస్తున్నాయి, మాట్లాడతావా? అట్లాగే రాజేష్, ప్రకాష్ కూడా మాట్లాడాలి. మీకు ఎన్ని సెక్షన్స్ కనిపించాయి అధ్యాయంలో, అదేంటి?
ప్రైజ్ లార్డ్ సార్.
జాన్సీ మాట్లాడమ్మా.
సార్ నాకంటే మూడు కనిపించినాయి సార్.
మూడు కనిపించాయి, మాట్లాడండి.
బాప్తిస్మ యోహాన్ యొక్క మరణం కనిపించింది సార్.
ఓకే, ఒకటి
ఒకటి నుంచి 12 వరకు సార్. 5,000 మందికి ఆహారాన్ని పెట్టడం అనేది రెండోది సార్, 13 నుంచి 21 వర్షాల వరకు సార్. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడవడం అనేది మూడోది సార్. అందులోనే
మరి దాన్ని ఏం చేస్తావు? 34, 36 ఏం చేస్తావు? ఎన్నెలు కలిపేశావు? అది మూడో సెక్షన్ లో కలుపుతావు దాన్ని? నాలుగు ఉన్నాయి. నాలుగు బైబిల్ రాసిన వాళ్ళు కూడా చక్కగా నాలుగు పారాగ్రాఫ్లుగా ఇచ్చారు. నాలుగు సెక్షన్స్ చూస్తున్నా, నాలుగు సెక్షన్స్ మీద మనం అవగాహన కలిగి ఉండాలి. బాగుంది. సరే, నేను అప్లికేషన్ తీసుకుంటున్నాను. అమ్మ సువార్తమ్మ గారు మాట్లాడతారా? అడ్మిట్ అయ్యారు.
అదేనయ్యా ప్రైజ్లాడు. అదే నాలుగో సెక్షన్ ఉంది, దీంట్లో 34 నుంచి 36 వరకు అందరూ స్వస్థపడటం అనేది అని చెప్దామని చేశారయ్యా.
ఓకే, నాలుగు సెక్షన్స్ అని మెజారిటీ అన్నారు. ఒక డేవిడ్ మాస్టర్ గారు అనకాపల్ నుంచి 5 ఇన్సిడెంట్స్ అన్నారు. మరి 5 ఇన్సిడెంట్స్ ఏంటో మాకు అర్థం కాలేదు. మెసేజ్ పెడితే మేము కూడా చూడగలుగుతాం. బాగుంది, అప్లికేషన్స్కి వెళ్ళిపోదాం. టైం అయిపోయింది కాబట్టి అప్లికేషన్స్కి వెళ్ళిపోదాం. వరుసగా మీ చదివిన వాక్య భాగాన్ని బట్టి మీరు ఏమి ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఏమి నేర్చుకున్నారు, ఏమి మార్చుకోవాలనుకుంటున్నారు అన్నది వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఉదయభావ సీఏగా అప్లికేషన్స్.
నా ప్రార్థన మరింతగా చేసుకోవాలనుకుంటున్నా, తక్కువగా ఉంది.
ఏకాంత ప్రార్థన ఎక్కువగా కలిగి ఉండాలి. చాలా బాగుంది. తర్వాత స్వర్ణ మార్తి గారు.
నాలుగు సెక్షన్లు గ్రహించాను సార్.
అప్లికేషన్ పార్ట్ అమ్మా, అప్లికేషన్ పార్ట్ మాట్లాడతారు.
మాట్లాడేటట్టు చూడాలి. తదుపరి మిగిలిన సమస్యలు
అప్లికేషన్ అంటే మీరు ఏమి అన్వయించుకున్నారు ఈ స్టడీలో నుంచి?
విశ్వాసాన్ని బలపరచుకోవడం, వ్యక్తిగతంగా విశ్వాసాన్ని బలపరచుకోవడము, నమ్మకంగా జీవించడం, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమని గ్రహించాను సార్.
ఒకటే చెప్పండి, ఒకటే చెప్పండి, మిగతా మీరు రాసుకోండి, మాకు ఒకటి చెప్పండి.
ప్రార్థన జీవితము ప్రతి వ్యక్తికి అవసరము, నాకు కూడా చాలా ముఖ్యమని గ్రహించాను సార్.
ప్రార్థన అవసరాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోగలిగారు. బాగుంది. తర్వాత రాజేష్ బ్రదర్.
నా ప్రైజ్ లేదన్నా అన్నా, ప్రార్థన దేవుడి వైపు మొగ్గు చూపాలన్నా, ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువ ఉండాలని నా ఆలోచన అన్నా.
ఆయన ప్రార్థన చెప్పాడు కాబట్టి వరుసగా ప్రార్థన 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 అది కాదు. మీరు ఈ పోరాటం చదివినప్పుడు ఏదో తాగుతుంది, అవును నేను అల్ప విశ్వాసంతో ఉన్నాను, నేను కాలం చేత పట్టుబడతా ఉన్నాను, నేను మునిగిపోతా ఉన్నాను, కారణాలు ఇవి, ఈ పోర్షన్ లో నేను ఇది చూడగలిగాను. అట్లాగా మీరేదో మొదట ఆయన ప్రార్థన అన్నాడు కాబట్టి అందరూ ప్రార్థన అంటా ఉన్నట్టు వెళ్ళిపోవద్దు. మరలా బ్యూలా సిస్టర్. బ్యూలా సిస్టర్ అప్లికేషన్ చెప్పాలి. అమ్మా ప్రైజ్ లేదు
సార్. నా యొక్క భాగాన్ని బట్టి నేనైతే దేవుడికి ప్రకృతిపైన అధికారం ఉంది కనుక మనకి ఎటువంటి శ్రమలు వచ్చినా సరే తొందరపడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండాలని నేనైతే తీసుకున్నాను సార్.
ఓకే, శ్రమల్లో మనం కలవర పడకూడదు, దేవుడిపైన ఆధారపడాలి అని అనుకుంటున్నాను. బాగుందమ్మ. సువార్త అమ్మగారు.
వందనాలయ్యా. అన్ని అదే ఎలాంటి పరిస్థితి వచ్చినా గాని మరి యేసు వైపు చూస్తూ ఇంకా దృఢంగా ఉండాలి విశ్వాసంలోని నేను అప్లై చేసుకుంటున్నానయ్యా. అలా లేనని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్.
ఏసు వైపే చూడాలి, లేకపోతే మునిగిపోతాం ఏ పరిస్థితి అయినా. బాగుందమ్మా. ప్రకాష్ బ్రదర్, ప్రకాష్ బ్రదర్, తర్వాత సుభాషిణి సిస్టర్, ఇమానుయేల్, ఝాన్సీ, నలుగురు రెస్పాండ్ అవ్వండి. అప్లికేషన్ చెప్పండి.
నాకైతే సార్, జీవితం అనే తుఫాన్ వంటి కష్టాలు ఏసుని నా హృదయంలో ఆహ్వానించినప్పుడు ఎటువంటి భయాన్నైనా సరే పోగొట్టుకుని ధైర్యంగా నిలబడతానని అనుకున్నాను సార్.
ఓకే, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి శోధనలన్నింటినీ జయించగలుగుతామని నిలబడతాం అంటున్నారు. ఓకే, ఈ పోర్షన్ లో తర్వాత ఝాన్సీ సిస్టర్ ఇమానుయేల్ ప్రకాష్ మాట్లాడాడు.
గణేశరేత్ ప్రజల యొక్క మాదిరి ప్రభు దగ్గర అనేక మంది నడిపించారు. నేను కూడా ప్రభు దగ్గరికి నడిపించాలని.
అనేకులను యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. బాగుంది ఇమానుయేల్. ఝాన్సీ
సార్, నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే తీసుకొచ్చిన వారి విశ్వాసము గొప్పది సార్. ఎందుకంటే అక్కడికి వారందరూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ ఊరు ప్రజలు తీసుకుని వచ్చారు సార్, రోగులందరినీ. మరి వారి విశ్వాసమును బట్టి కూడా వీరు స్వస్థత పొందారు సార్. నేను కూడా మరి దేవుని పనిలో నా విశ్వాసమును బట్టి అనేకులని నడిపించగలను. నేను అలా అర్థం చేసుకుని మనం కూడా విశ్వసిస్తే ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తామని వారి పక్షాన అలా అర్థమైంది సార్. నేను అలా తీసుకున్నాను సార్.
అనేకులు ప్రభు దగ్గర తీసుకురావాలి. బాగుంది. ప్రకాష్ బ్రదర్ ఒకడే అన్మ్యూట్ లో చేయాలేమో చూడండి, ఆయన ఒకడే రెస్పాండ్ కాలేదు. చాలా చక్కగా యాక్టివ్ గా బైబిల్ స్టడీలో పాల్గొన్న మీ అందరికి వందనాలు. అట్లాగే దయచేసి పార్టిసిపెంట్స్ మీ అప్లికేషన్స్ రాసుకోవాలి. అప్లికేషన్స్ రాసుకోకపోతే మీకు ప్రార్థనా పాయింట్ కూడా ఉండదు. నేను ఈరోజు ఇలాంటి అప్లికేషన్ తీసుకున్నాను, అది నెరవేర్పులకు రావాలని మీరు ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుంది. అనురాధ సిస్టర్ అంటారు, నా దృష్టి యేసు క్రీస్తు ప్రభువైన ఉంచాను గనుక నేను భయపడను. బాగుంది. నేను నా జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తూ దేవునితో సమయం గడపడం చాలా అవసరమని నేను అనుభవించుకుంటున్నాను అంటాడు సుధాకర్ హెడ్ కానిషర్. నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తొలగించుకుంటాను రాజా రమేష్. ఏ పరిస్థితిలోనైనా విశ్వాసం కోల్పోను ప్రశాంత్. గాలి తుఫాన్లు, అలలు, యాక్సిడెంట్లు, కాళ్ళు విరిగిపోవటం అయినా సరే విశ్వాసం కోల్పోను. బాగుంది. మాధవీలత, ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి అని తీసుకున్నారు. సుశీల, ధోనిలో ఉన్న వారి వలె దేవుణ్ణి గుర్తిస్తాను, ఆయన గుర్తిస్తానంటారు. పేతుర్లాగా దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని మాటకు లోబడి ఉంటారు. దేవుని మాటకు లోబడతాను పేతుర్లాగా. బాగుంది. ప్రభు చేపట్టుకుని నడుస్తాను మీనాక్షి గారు, మంచి మాట. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్లాలని అన్వయింపు రూతి గారు. బాగుంది. అన్ని విషయాల్లో దేవుని పైన ఆధారపడాలి విజయలక్ష్మి గారు. బాగుంది. ఏకాంత ప్రార్థన సుమలత గారు. బాగుంది. విశ్వాసంతో దేవునిపై ఆధారపడుతూ ప్రార్థన కలో అధిక సమయం గడుపుతాను ప్రశాంత్ సిఏ గారు. బాగుంది. ప్రకాష్ అని హోల్డ్ లో పెట్టారో చూడండి, ఆయన పుటహాను హోళ్ళని వస్తుందట. తర్వాత మాట్లాడండి
సార్. పేతు
మీ వాయిస్ రావట్లా. తర్వాత శీలాపాల్ గారు, పేతురు వల్ల అల్ప విశ్వాసం కాకుండా మంచి విశ్వాసిగా ఉంటారట. బాగుంది. విశ్వాసంతో దేవుడిపై ఆధారపడుతూ ప్రార్థన చేస్తాను శీలాపాల్ గారు. తర్వాత సువిశేషం గారు, ఆయన ద్వారానే మనకు అన్ని కలుగుతాయని నమ్మాలి సార్. అన్ని కలుగుతాయి. శ్రమలు కోసం మాట్లాడుతూ ఉంటే అన్ని కలుగుతాయంటే ఏమన్నీ కలుగుతాయి? అక్కడేమో గాలి తుప్ప నెట్టేశాడు అందులోకి, విశ్వాసం నేర్పిస్తున్నాడు, భౌతికమైన లాభాలు అన్నట్టుగా ఉంది మీ అప్లికేషన్. శోధన వచ్చినప్పుడు యేసు ప్రభు వైపు చూడాలి. అరుణజ్యోతిగా గాలి లాంటి శ్రమలు ఎన్ని వచ్చినా భలే ఉంది, శ్రమలే. మనకు యేసుక్రీస్తు ప్రభు శ్రమలకుండానే మన పరిపూర్ణ చేస్తాడు. గాలి లాంటి శ్రమలు ఎన్ని వచ్చినా ప్రభు నా అధీనంలో ఉంటే అన్ని అణిగిపోతాయి. కాబట్టి ఆయన మీద నా దృష్టి నిలుపుతా. ఎదురా నేను సమస్యల వైపు చూస్తే భయం వేస్తుంది, అందుకే ఎప్పుడు దేవుని వైపు చూస్తే నేను బాగుపడతాను. బాగుంది, ఐ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. బాగుంది, ఏ ప్రభు ఏ విధంగా ప్రజలపై కనికరం వారి ఆకలి తీర్చాడో చాలా మంచి మాట. శాంతి ఇజ్రాయెల్ ఆకలి తీర్చాలి. కళ్యాణమ్మ, గాలి సముద్ర అలలు లాంటి శ్రమలు శోధనల కంటే గొప్పవాడు నా దగ్గర ఉన్నాడని నేను భయపడను. బాగుంది, చాలా బాగున్నాయి మీ అప్లికేషన్, చక్కగా పెడుతున్నారు అప్లికేషన్. మీ అప్లికేషన్ కూడా చాలా బాగున్నాయి. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒకరు స్టడీ టీమ్ సభ్యులు సమయం తీసుకుని ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. స్టడీ టీం వాళ్ళ యొక్క అప్లికేషన్స్, మెంబర్స్ యొక్క అప్లికేషన్స్ మనం చదివా ప్రభు, అట్లాగే అందరిలో కార్యం చేయాలి. ప్రార్థన ఒకరు సమయం తీసుకోండి.
పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. నా ప్రభు ఈ వారంలో నా ప్రభు నిన్నటి దినము ఈ దినము నాయన బైబిల్ స్టడీ మీ నామానికి మహిమకరంగా ఎంతో చక్కగా జరిపించారయ్యా, అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. వాక్య వివరంలో నా ప్రభు, అలాగే నా ప్రభు మాకున్న డౌట్స్ ను కూడా నా ప్రభు నాయన ఆయా తండ్రి మీరు నా ప్రభు క్లియర్ చేసి నా ప్రభు మేము ఏ విధంగా మా జీవితంలో నా ప్రభు ఆత్మీయ జీవిత యాత్రలు ఏ విధంగా ఉండాలో ప్రభా నాయన వాక్యం ద్వారా నా ప్రభు ఈ వాక్య లేఖన భాగాల ద్వారా అన్వయించుకోవటానికి కృపనిచ్చారు అయ్యా తండ్రి. మేము ఈ దినం నా ప్రభు మరి ఒక మాట ద్వారా నా ప్రభు అందించుకోవాలని నా ప్రభు ఆశపడ్డా, దాన్ని దృఢపరచండి ప్రభునైనా. చివరి వరకు కూడా నా ప్రభు మరి అటు అప్లికేషన్ నా ప్రభు ఎక్కడ మర్చిపోకుండా నా ప్రభునైనా మేము తండ్రి నాయన నడుచుకోవటానికి సహాయం చేయమని, బైబిల్ స్టడీ ఎంత చక్కగా జరిపించినందుకు నా ప్రభునైనా, అలాగే నా ప్రభు నడిపించినటువంటి మీ కుమారుని నా ప్రభు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి ముఖ్యంగా మెడికల్ కోఆర్డినేటర్స్ తండ్రి, మేము అనేక చోట్ల ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా బలహీనంగా ఉన్నామని ఒప్పుకుంటూ ఉన్నాం. దయతో నా ప్రభు మమ్మ జ్ఞాపకం చేసుకుని బలపరచమని నా ప్రభు నా దేవ ఈ దినము అయా తండ్రి ఈ స్టడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని నా ప్రభు మీ దయగల హస్తాలు కప్పి చెప్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అయ్యా ప్రైజ్.
ప్రార్థన చేసిన అమ్మ సువార్త అమ్మగారు పొందినారు. సమయాన్ని తిరిగి అడ్జస్ట్ వరకు అప్పచెప్తున్నారు.